శ్రీమతి రామానుజ జన్మః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు వాత్సల్యముతో తాము దర్శించినటువంటి పుణ్యభూమిని విశేషమైనటువంటి విశ్లేషణలతో మనకు అందజేస్తూ వస్తున్నారు. దానిలో 9 భాగాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు 10వ భాగంగా స్వామివారు తెలియజేస్తున్న దాన్ని మనం శ్రవణం చేస్తున్న 32వ భాగం ఇది. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. స్వామివారు నిన్నటి రోజున చిత్రకూట ప్రాంతంలో ఉన్న విశేషాలని తెలియజేసి సంగ్రామపూర్ దాకా తెలియజేశారు. అలాగా ముగించి ఈవేళ 10వ భాగాన్ని అందజేస్తూ ఉన్నారు. భారత పరిక్రమ ప్రకటించిన దగ్గర నుండి అలహాబాదులోని శ్రీమాన్ శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు. కనుక వారికి ముందుగానే తెలియపరిచి ఇక్కడికి వచ్చేశాం. ఆయన, ఆయన భార్య శ్రీమతి రేణుక గారు, పిల్లలు కూడా చాలా ఆప్యాయంగా శ్రమ కోర్చి అనేక ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం నుంచి విజయలక్ష్మి గారు కూడా ముందుగానే వచ్చి మా కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఇక అలోపీబాగ్, దీనిలో అలోపీదేవి మందిరం ఉంది. దానికి దగ్గరలో శంకరాచార్య మఠంలో మాకేమో బస ఏర్పాటు చేశారు. చాలా సదుపాయంగా ఉంది. మఠాధిపతులు, ఇతర పరివారం కూడా చాలా గౌరవంగా చూసుకున్నారు. ఇక్కడ ఉన్నవారం మేము వారం రోజులు ఇక్కడే ఉండిపోయాం. మొత్తానికి చూస్తుండగా వారం రోజులు ఇక్కడే గడిచింది. నిజానికి వారం రోజులు ఉండడం అనవసరమే, 2 రోజులు చాలా ఎక్కువ. అయితే స్నేహితుడు సుబ్బారాజు గారు శరీరంలో ఇదివరకటి అనారోగ్యం తిరిగి ప్రకోపించడం చూసి విశ్రాంతి తీసుకుంటే కొంత తగ్గుముఖం పడుతుందేమో అనే ఆశతో ఆ కారణం చెప్తే మరి సుబ్బరాజు గారు అంగీకరించరని, నేను వ్రాసుకోవలసినది చాలా ఉన్నది అనే నెపం చూపించి 3 రోజులు పూర్తిగా బయటికి వెళ్ళలేదు. కానీ వతం జెడ్డా ఫలం దక్కలేదు. శ్రీమాన్ సుబ్బరాజు గారు ఇక్కడితో ఈ ప్రయాణం ఆపివేసి వెనకకు వెళ్ళిపోవడానికి సకల విధాల నిర్ణయాలకి వచ్చేశారు వారు. అంచేత డ్రైవర్తో కలిపి పంచపాండవులలా అలహాబాదులో ప్రవేశించిన మేము అలహాబాదు నుంచి మంచంకోళలా బయటికి వెళ్ళవలసి వస్తోంది. అంచేత అలహాబాదు మజిలీ కొంత చేదుగానే ఉన్నదని చెప్పాలి. అంతేకాదు, సుబ్బరాజు గారి నిర్ణయంతో డిస్కరేజ్ అయిపోయిన మిగిలిన ఇద్దరు కూడా వారికి తెలియకుండానే కొంత మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా స్పష్టంగా తెలిసింది. ఆ ప్రభావం వారి శరీరం మీద అనారోగ్య రూపాన్ని చూపించడమే కాక మాటలలో కూడా గోచరించింది. ఈ నిరుత్సాహం అనే అంటువ్యాధి నాకు కూడా సోకకుండా ఉండాలని నోరు పెద్దది చేసి అరవక తప్పలేదు. పెట్టి ఏమిటంటే, నిరుత్సాహం అనే అంటువ్యాధి సోకిన వారికి అది సోకిందని కూడా తెలియకుండా ఇంకా ఎన్నో బలమైన కారణాలు కనిపిస్తూ ఉంటాయి. తమ ఆలోచనలకి ఆధారంగా ఒకంతటా అంగీకరించరు తమది నిరుత్సాహము అని. ఇది మరి లోక సాధారణమే కదా. మరి మా స్నేహితులు లోకంలో వారే కదా. మొత్తం మీద అలహాబాద్ విడిచేసరికి మనస్సులు చేదు చేదుగానే ఉన్నాయని అంగీకరించక తప్పదు. శ్రీమాన్ సుబ్బరాజు గారి శరీర ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ నుండి వారణాసి బయలుదేరాం. అప్పటికి 3/11/2001. సరే, అలహాబాద్లో చూడవలసినవి ఏమిటా అంటే పెద్ద లిస్టే ఉంది. లిస్టు పెద్దదే అయినా చూడదగినవి చాలా స్వల్పమైపోయినాయి. ప్రాక్టికల్గా దిగేసరికి అన్నీ కుదరలేదు చూడవలసినవి. ప్రయాగ అంటే ఇదే కదా, గంగా యమున సరస్వతుల సంగమం. సరస్వతి ఎలాగూ కనిపించదు, అది అంతర్వాహిని. గంగా యమున సంగమ ప్రాశస్త్యం అందరికీ తెలిసినదే, కనుక ఇక అంతగా వివరించక్కర్లేదనుకుంటాను. ఇక్కడికి వచ్చే ప్రతివారు తప్పక చేసేది త్రివేణి సంగమ స్నానం. మరి మేము కూడా అదే చేశాం. కుంభమేళాలో కూడా గతంలో చేశాం కనుక అందులో వివరాలు కొన్ని ఇదివరకే తెలుసు. అధికంగా ఇప్పుడు ఏమీ వ్రాయడం లేదు. ప్రయాగ అనే పాత పేరు అక్బర్ సమయం నుంచి దాన్ని మార్చి అలహాబాద్ అని అనడం పరిపాటయింది. అలా మార్చారట. మరి ఊరు విజయవాడలాగా ఉంటుందేమో. ఇదివరకు వచ్చినప్పుడు అపరిశుభ్రంగా కనిపించింది. ఇప్పుడు రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. కుంభమేళాతో బాగుపడ్డాయని శ్రీనివాసరావు గారు అన్నారు. వారిక్కడ 16 సంవత్సరాల నుంచి ఉంటున్నారట. మ్యూజియం, ఆనందభవన్, స్వరాజ్యభవన్, ప్లానిటోరియం ఈ 4 ఉన్నాయి. కానీ నేను వెళ్ళలేదు. వారు 3 వెళ్ళారు. విశేషం ఏమీ లేదని కూడా చెప్పారు. ప్లానిటోరియంలో సీటింగ్ కూడా కంఫర్టబుల్గా లేదట. ఆనందభవన్, స్వరాజ్భవన్ అనే 2 నెహ్రూ గారి కుటుంబ భవనాలవి. వారికి సంబంధించిన వస్తువుల ప్రదర్శనశాల దానిలో ఉన్నదట. ఇక స్థానికంగానే ఉన్న భరద్వాజ ఆశ్రమం అనే పేరులో ఉన్న భరద్వాజ మందిరాన్ని చూశాం. నిజానికి ఎంతో భావబంధంతో ఉండవలసిన స్థలం ఇది. సీతారామ లక్ష్మణులు గుహుని సహాయంతో నావదాటి వచ్చిన తరువాత ఈ భరద్వాజ మహర్షిని కలిశారు. ఆ వెనక వచ్చిన భరతుడికి, సకల సైన్యానికి బ్రహ్మాండమైన విందు చేశారు ఇక్కడ ఈ భరద్వాజ మహర్షి. అంతటి మహత్తరమైన స్థలం ఈనాడు ఉన్న తీరు చూస్తే చాలా బాధని కలిగించింది. చూడడం అయిన తర్వాత స్నేహితులతో అన్నా నేను, ఇలాంటి స్థలాలు 4 కనిపించాయంటే పురాణాల మీద ఉన్న కాస్తంత నమ్మకం కూడా మన సామాన్య ప్రజలకి పోతుంది అని. ఇక ఇంతకు మించి దీనికి గురించి నేను చెప్పదలుచుకోలేదు మీకు. ఇక్కడ సుమారు 10 కిలోమీటర్ల దూరం, ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరం పెడితే పడిలాదేవ మహామందిరం అనేది ఉంది. అంటే పాండవులు పరీక్షిత్తుకి పట్టం కట్టిన తర్వాత ఈ మార్గం గుండానే మహాప్రస్థానానికి బయలుదేరారని ప్రసిద్ధట. అందుకని చూడడానికి వెళ్ళాం. భరద్వాజాశ్రమం తాతలాగా ఉన్నది అది. అందుకని దాని గురించి కూడా నేను ఏమీ చెప్పదలుచుకోలేదు, వ్రాయలేదు. యమునా నది ఒడ్డున ఉన్న కోటలో ఇప్పుడు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అందులో ఒక పక్కని అనేక చిన్న చిన్న మందిరాలు, పాతాళపురి అనే మందిరం, అక్షయ వటవృక్షం మొదలైనవి ఉన్నాయి. పౌరాణిక సంబంధం ఉన్న స్థలాలు కావు అనిపించింది వాటి గురించి చదువుతూ ఉంటే. ఒక నమ్మకం, విశ్వాసంతో పవిత్రమైనవని కొనసాగుతూనే ఉన్నాయి. అంచేత ఈ స్థలాన్ని చూడడానికి కూడా ప్రయత్నం చేయలేదు మేము. పఫిసోజీ అనే జైన క్షేత్రం దగ్గర ప్రభాస క్షేత్రము అనే ఒక పర్వతం ఉందట. అంతకు మించిన విశేషం ఏమీ లేదు అన్నారు అందరూ. కనుక వెళ్ళలే అన్నారు కనుక అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇక పురూరవని రాజధానిగా చెప్పబడే ప్రతిష్టానపురాన్ని ఈనాడు జూసీ అంటారు. భగ్నమైన మూర్తులు తప్ప ఇంకేమీ లేవు ఇక్కడ. ఆ మూర్తులు కూడా ఈ మధ్య కాలానివట. అందుకని అక్కడికి కూడా మాకు వెళ్ళడానికి అవకాశం లేక వెళ్ళలేదు. అలహాబాదు చుట్టుపక్కల ప్రదేశాలు మేము చూసినవి వివరిస్తాను. దూర్వాస ఆశ్రమం చూసాం. కకర అనే గ్రామానికి దగ్గరలో ఈ దూర్వాస ఆశ్రమం ఉంది. ప్రసిద్ధిగానే అందరికీ తెలుసు. ఒక పెద్ద పురాతన మందిరం ఇది. ఇక్కడ త్రిదండి రంగరామానుజీయర్ స్వామివారు వేంచేసి ఉన్నారట. మేము వెళ్ళేసరికి వారు గ్రామాంతరంలో ఉన్నారు కనుక సేవించుకోలేకపోయాం. వారు 70 సంవత్సరాల వయస్సు. వారు ఆండవన్ స్వామివారి శిష్యులు, ఔత్తరాహికులే. ప్రవచనాలు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఉంటారు ఆ స్వామి. 25 సంవత్సరాలుగా వారు ఇక్కడే ఉన్నారట. ఇక లక్క ఇల్లు గురించి మీకు చెప్పాలి. పాండవులని దుర్యోధనుడు లంక ఇంట్లో పెట్టి కాల్చేశాడని మనకి తెలుసు కదా, చాలా ప్రసిద్ధమైన కథే. దూర్వాసాశ్రమానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో హడియా ఖాన్ కాస్ అనే గ్రామానికి దగ్గరగా లచ్చగిరి అనే గ్రామంలో ఇది ఉంది. ఇది ఒక పెద్ద మట్టి దిబ్బ. లక్క ఇల్లు కాలిపోయింది కనుక కనిపించదు. ఇప్పుడు ఆ దిబ్బ ఇదివరకు చాలా పెద్దదిగా ఉండేదట. కానీ ఇప్పుడో 1/2 ఎకరం మాత్రమే వ్యాపించి ఉండింది. దిబ్బ మీద తవ్వకాలలో కాలిపోయిన బియ్యపు గింజలు, పప్పుబద్దలు, బంగారు, వెండి వస్తువులు దొరికాయట. ప్రభుత్వం వారి అధికారులు అప్పుడప్పుడు వచ్చి ఇక తవ్వడం కొనసాగిస్తారు అని చెప్పి వెళ్ళిపోతున్నారట. చాలా సంవత్సరాల నుంచి ఏ సర్కారు బోర్డు ఇక్కడ ఏమీ రాలేదు. స్థానికులకే ఇంకా ఇలాంటి వస్తువులు దొరుకుతూనే ఉంటాయట. ఒక పక్కన జరిగిన తవ్వకంలో బయటపడ్డ నిర్మాణం కనిపించింది మాకు. తవ్వకం పూర్తి కాలేదు కనుక గుహలా ఉంది లోపల. ఇటుక అక్కడక్కడ ఉన్న మట్టితోటే నిండి ఉన్నాయి గోడలన్నీ. ఇది దీని విశేషం. ఈ పక్కనే సీతామడి. సీతాదేవిని రామచంద్రమూర్తి రెండవ మారు విడిచిపెట్టిన స్థలమట ఇది. లవకుశల జన్మ, విద్యాభ్యాసం, వాల్మీకి ఆశ్రమం, రాముడితో యుద్ధం చేసిన స్థలం, సీతాదేవి భూప్రవేశం చేసినటువంటి స్థలం, ఇవన్నీ చూపిస్తారు ఇక్కడ. అన్ని తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా చెప్పే కథలే కానీ వాల్మీకి రామాయణం ప్రసక్తి లేదు. ఇలాంటి స్థలాలే బిట్టూరు, పరియర్లో మేము చూసినట్లు గతంలో ఒకసారి మీకు తెలిపాను, ఈ గ్రంథంలో రాశా. ఈ రెంటిలో ఏది యథార్థం అని ఆ స్థలం గురించి చెప్పడం చాలా కష్టమే. అయినా మరి నా మనస్సుకి మాత్రం బిట్టూరు, పరియర్లో చూపించిందే సరి అయింది ఏమో అని అనిపించింది. కారణం ఏమిటి నడితే చెప్పలేను. సరే, ఇక్కడ ఎవరో ఒక సేటు గారు స్థలాన్నంతటినీ ప్లాండ్గా ఆలయాలుగా, సలయేళ్లుగా, బ్రిడ్జీలుగా, పార్కులుగా మలిచారు. మంచి ఆకర్షణీయంగా చేయాలని చేసిన ప్రయత్నంలో అంత కృత్రిమత్వమే కనిపిస్తోంది. కానీ అందం కనిపించలేదు, ప్రశాంతంగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చును అని అంటూ స్వామివారు తమ యాత్రా పరిక్రమంలో దర్శించినటువంటి విశేషాలని ఇలా అందజేశారు. మిగిలిన విషయాలని రేపటి రోజున తెలుసుకుందాం. శ్రీరంగరామానుజ చరణారవిందార్పణమస్తు. మద్గురుభ్యో నమః. అడియన్ రామానుజదాసః కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.